ఆయన అలా వెళ్ళిపోగానే ఈయన నిశ్చేష్టుడే ఉండిపోయాడు. ఇంత కష్టపడి ఈయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చానా, పాద్యమిచ్చి అర్ఘ్యమిచ్చి ఆచమనమిచ్చి పొగిడిన తర్వాత అంతా విని ఎవరి గొప్ప ఏమిటో తెలియదంటాడు. ఇంతకీ ఈయన నన్ను పొగిడాడా వాడు పొగిడాడా, కానీ కొంచెం మేరు పర్వతాన్నే పొగిడినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే మేరు చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నారు, వాడు గొప్పవాడు అంటాడా అని క్రమక్రమంగా అసూయ పెంచుకున్నాడు. అది పెరిగింది, ఇంతింతయి అన్నట్టుగా అసూయ ఈర్ష్య పెరిగాయి. ఈ మేరు పర్వతాన్ని నాశనం చేసేస్తే కానీ నేను గొప్పవాడిని అనిపించుకోను, మనకంటే గొప్పవాడు మరొకడు ఉంటే వాడిని పడగొట్టేయాలి, వాడిని పడగొడితే కానీ మనం ఎదగం, అసలు మనకి ప్రతిపక్షం లేకుండా చేసేయాలి, ఈ ప్రతిపక్షంలో ఉన్నవాడి మీద కేసులు మీద కేసులు పెట్టి వాళ్ళని నాశనం చేసి వాళ్ళని సర్వనాశనం చేస్తే కానీ మనం పైకి రాం, వీడిని ఎలా పడగొట్టడం, నాకే కనుక రెక్కలుంటేనా ఎగిరి ఆ దుర్మార్గుడిని ఒక్క తొక్కు తొక్కి పాతాళానికి గెంటేసేవాడిని. ఏం చేస్తాం, మాకు రెక్కలు లేకుండా ఇంద్రుడు అన్యాయం చేసేశాడు. ఒక్కడు మా కొలంబున్న సముద్ధతి చూప. ఒకప్పుడు పర్వతాలకి రెక్కలుండేవి, రెక్కలున్న పర్వతములు ఎగురుతూ ఉండేవి, హఠాత్తుగా ఎగిరి ఎక్కడో ఒక చోట వాలేవి. మనలాంటి వాళ్ళం ఎక్కడైనా పురాణం చెప్పుకుంటూ ఉంటే ఆకాశంలో రెక్కలతో ఎగురుతున్న ఈ పర్వతాలు టక్కన మన మీద వాలేవిట, అప్పుడు మనం అడుగును పడి పచ్చడైపోయేవాడు. దానితో ఇంద్రుడికి ఆగ్రహం కలిగింది, ప్రజల మీద వాలి ప్రజల ప్రాణాలు తీస్తారా పర్వతాలరా, మీకు రెక్కలు ఉండడం ప్రమాదం, మీ రెక్కలతో దిక్కుమాలిన పనులు చేస్తూ ప్రజలకు చిక్కులు కలిగిస్తున్నారు అని ఇంద్రుడు ఆగ్రహించి ఏం చేశాట, తతక్రుద్ధ సహస్రాక్ష వజ్రముజ్రమ్య దేవరాట్. వజ్రాయుధం పుచ్చుకుని ఇంద్రుడు ఈ పర్వతాలు వెంటపడ్డాడు, పళ్ళు పటపట కొరికాడు, కనిపించిన పర్వతానికల్లా రెక్కలు పట్ పట్ట నరుక్కుంటూ పోయాడు. ఈ రెక్కలు తెగిపోయిన పర్వతాలు ఆకాశంలో ఎగురుతున్న పర్వతాలని డామ్ అనే శబ్దంతో నేల మీద పడిపోయాయి. ఇక అక్కడి నుంచి నేల మీద కూరుకుపోయాయి, ఇంక ఎగరలేకుండా అయిపోయాయి. అప్పటి నుంచి పర్వతాలు భూమిలో ఇరుక్కుపోయాయి. ఆనాడు ఇంద్రుడు మా వంశములో కొంతమంది చేసిన తప్పులకు ఆగ్రహించి మా అందరి రెక్కలు నరికేశాడు, నా రెక్కలు కూడా నరక్కుండా నాకు అట్టే పెట్టుంటేనా, రివ్వున పైకి లేచి మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి అడుసు లోపల తాటిపండదిమినట్లు బురదలో తాటిపండు తొక్కినట్టు తొక్కి పారేసేవాడు వాడిని. కానీ ఏం చేయను, నాకెంత పౌరుషం ఉన్నా ఎగరడానికి రెక్కలు లేకుండా అయిపోయాయి. నా రెక్కలు నరికి పారేసి ఇంద్రుడు ఎంత అన్యాయం చేశాడు. ఓరి దరిద్రుడా ఇంద్రుడా, ఎంత పాపివురా నువ్వు, ఈ రెక్కలే నాకుంటే నా శత్రువు అంతం చూసేవాడిని, ఇప్పుడు ఏం చెయ్యటం. మేరు పర్వతములకు కీర్తి రాకుండా చెయ్యటం ఒకటే, ఇప్పుడు నేనేం చెయ్యాలి. వాడికి ఒక ఆలోచన వచ్చింది టండోయ్. ఏమిటి ఆలోచన, మేరు పర్వతమునకు కీర్తి ఎందుకు వస్తుందంటే మేరు పర్వతం చుట్టూత నవగ్రహములు తిరగడం వల్ల. మీరు ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు అందులో చూస్తారు కదా, సూర్యగ్రహేహ గచ్చ, ఓ సూర్యగ్రహమా ఇక్కడికి రా, ఇక్కడ కూర్చో, నువ్వెటువంటి వాడివి, మేరుం ప్రదక్షిణీం కుర్వాణం, మేరువు చుట్టూ తిరుగుతున్నవాడివి, అటువంటి నీవు ఇక్కడికి వచ్చి కూర్చో అని పిలుస్తాం. మేరు పర్వతం చుట్టూత సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని వీళ్ళు ప్రదక్షిణ మార్గంలో తిరుగుతారు. అంటే మనం గుడి చుట్టూ ఎలా తిరుగుతామో అలా తిరుగుతారు. ఒక్క రాహుకేతువులు మాత్రం అప్రదక్షిణీం కుర్వాణం, వ్యతిరేక దిశలో తిరుగుతారు. ఇలా గ్రహములు మేరువు చుట్టూ ప్రదక్షిణగానో అప్రదక్షిణగానో రోజు తిరగబట్టి మేరు పర్వతానికి పేరు వచ్చింది. ఈ గ్రహములే తిరగకపోతే వీడికి అసలు పేరు వస్తుందా, కాబట్టి గ్రహములను మేరువు చుట్టూ తిరగకుండా చెయ్యాలి. చెయ్యాలంటే ఏం చేయగలను నేను, నాకు శక్తి ఉన్నది, ఎగరలేను, కానీ శరీరం విపరీతంగా ఆకాశం అంతెత్తు పెంచగలను. కాబట్టి నా శరీరం పెంచి సూర్యుడిని అడ్డం కొట్టేస్తాను, సూర్యుడు తిరగడం ఆగిపోతుంది, సూర్యుడు తిరగడం ఆగిపోతే మేరు కీర్తి పోతుంది, లోకాలు తలకిందులైపోతాయి, అప్పుడు నా పేరు పైకి వస్తుంది అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, రివ్వుల శరీరాన్ని పైకి పెంచేశాడు. వాడికి ఆ శక్తి ఉన్నది, ఎగరలేడు కానీ కొండలా పెరిగిపోయేలా చేయగలడట. ఎంత పైకి పెంచాడు, సూర్యుడి యొక్క మార్గమును ఆపేంతవరకు కొండను అలా పెంచుకుంటూ పోయట. అప్పట్లో ఈ గనుల్ని తవ్వేసేవాళ్ళు లేరు, అందువల్ల ఆయన అలా పెరిగాడు. వీళ్ళుంటేనా ఒక్క దెబ్బకి ఒక్క గాలి దెబ్బకి ఎగిరిపోయే మొత్తం కొండలని. ఆ రోజుల్లో పాపం మహానుభావుడు అలా శరీరం పెంచాట. సరిగ్గా సూర్యుడు ఆ సమయంలో ఉత్తరం నుంచి దక్షిణం దిక్కు కేసొస్తున్నాడు. ఆ వస్తున్నటువంటి మహానుభావుడి యొక్క రథం మహావేగంగా వెడుతోంది. వెడుతున్న రథం, ఏడు గుర్రములతో ఉన్న రథం భగ్గుమనే శబ్దంతో ఈ మేరుపర్వతం దగ్గర నుంచి వచ్చిన రథం వింధ్యపర్వతం దగ్గరకు వచ్చి వింధ్యపర్వతం పైకి పెరిగిందిగా ఆ కొండను ఢీకొని ఆగిపోయింది. ఒక్క నిమిషం కూడా ఆగడు సూర్యుడు, నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటాడు. అలా ఏడు గుర్రముల మీద ప్రయాణము చేసే మహానుభావుడు సూర్యుడు టక్కన కొండకి ఢీకొని ఆగిపోయాడు. గుర్రములు చతికిలబడ్డాయి. వెంటనే ఆయన తెల్లబోయాడు, ఇదేమిటి సారథి అనూరా, మన రథం ఆగిపోయిందంటే ఏం చెప్పనండి, వింధ్యపర్వతానికి మేరుపర్వతం మీద కోపం వచ్చి పొడుగ్గా పెరిగాడు, ఈ కొండ అడ్డం ఉండడం వల్ల మన రథం దానికి ఢీకొని మొగ్గిపోయింది, చతికిలబడింది, ఇక ఈ పర్వతం కిందకి దిగేదాకా మన గుర్రములు అలా చతికిలపడి గుర్రు పెట్టి నిద్రపోతూనే ఉంటాయి. కొంతమంది పురాణంలో అప్పుడప్పుడు కూర్చొని చతికిలపడి గుర్రు గుర్రం నిద్రపోయినట్టుగా మన గుర్రములు చతికిలబడ్డాయి. ఈ సారథి ఏమీ చేయలేడు, కొండ కిందకి దిగితేనే మన రథం ముందుకు సాగుతుంది అన్నట్ట. వీడికి ఏం వచ్చిందండి అనవసరంగా ఈ తిక్క అన్నాడు సూర్యుడు. తిక్కలకు కారణం ఏముంటుందండి, వీడు పండితుడే, అవతల ఇంకో పండితుడు ఉన్నాడు, ఆ పండితుడి మీద వీడికి తిక్క, వాడిని తిట్టడానికి వాడిని అప్రతిష్ట పాలు చేయడానికి వీడి పని చేశాడండి అన్నట్ట. ఇంకా సూర్యుడు అలా కూర్చుని ఉన్నాడు. సూర్యుడు అలా కూర్చోవడం వల్ల ఏమైపోయింది ఇప్పుడు, ఒకవైపు ఉన్నవాళ్ళు ఏమో అలాగే ఉండిపోయారట. అక్కడ ఉన్న వాళ్ళకి ఏది, సూర్యుడు అవతల ఎటువైపు ఉన్నాడో ఆ వైపు వాళ్ళకి ఇక పగలు, అక్కడ ఎండ పగలు, దాంతో వాడు సాయంకాలం డ్యూటీ అయిపోయి ఇంటికి పోదామంటే ఇంక ఎప్పుడు చూసినా డ్యూటీలో ఉండవలసి వచ్చింది. అక్కడ ఒకటే వేడి చూసారా, ఏప్రిల్ వస్తూ ఉంటే మనకి గుంటూరులో ఎండలు ఎలా మధ్యాహ్నం పూట పేలిపోతున్నాయో అలా ఎండతో ఉండిపోయారు. ఇంకొక వైపు వాళ్ళకి ఏమైపోయింది, ఎప్పుడు చూసినా రాత్రి, ఆ చీకటి బయటికి రాదు. వాళ్ళకి వెలుగు వచ్చింది కానీ చీకటి, ఇదేంటో మనకు వెలుగు వచ్చింది నిద్ర పట్టదు, ఎంతసేపు అయినా రాత్రి రాత్రి కిందే ఉంది, పగలవ్వదు, ఎప్పుడు స్నానం చేస్తాం, ఎప్పుడు సంధ్యావందనం చేస్తాం రా బాబు అని వీళ్ళు కూర్చున్నారు. దానివల్ల ఒకవైపు ఏమో అలా పగలు, ఒకవైపు ఏమో ఈ విధమైనటువంటి చీకటితో సంధ్యావందనాలు ఆగిపోయాయి, హవ్యకవ్యాలు ఆగిపోయాయి, స్వాహాకారం ఆగిపోయింది, సదాకారం ఆగిపోయింది, ఎవడి పనులు వాళ్ళు చేయలేకపోయారు, మొత్తం ప్రపంచమంతా అస్తవ్యస్తం అయిపోయింది. మీరు ఒకసారి ఆలోచించండి, ఎప్పుడూ పగలే లేదా ఒక చోట ఎప్పుడూ రాత్రే, దాంతో సృష్టి ఏమవుతుంది, స్తంభించిపోతుంది. లోకములన్నీ తమ తమ పనులన్నీ ఆపేసుకున్నాయి, ప్రపంచం తల్లకిందులైపోయింది. అప్పుడు దేవతలు వణికిపోయారు. ఎందుకని, యజ్ఞములు చేసేవాడు చేయటం లేదు. భారతదేశం వైపేమో కటిక చీకటిగా ఉందిట, అసలు యజ్ఞాలు చేసేవాళ్ళు వీళ్ళే, ఈ యజ్ఞములు చేసేవాడు చేయటం లేదు. ఎందుకంటే తెల్లారదు, తెల్లవారితే కానీ సంధ్యావందనం అవ్వదు, అయితే కానీ వాళ్ళు యజ్ఞములు చేయరు. యజ్ఞములు చేయకపోతే దేవతలకు ఆహారం ఉండదని ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పి చెప్పున్నాను, కనుక కొత్తగా చెప్పక్కర్లా. యజ్ఞములు లేక దేవతలు మలమల మాడిపోయారు. దానితో దేవతలంతా తిండి లేక తట్టుకోలేక కాలం స్తంభించిపోయి పరుగు పరుగున పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. దేవదేవ గణాధ్యక్ష ఉమాలాలిత పత్కజ అష్టసిద్ధి విభూతినాం ధాత్రే భక్తజనాయతే. దేవదేవ మహేశ్వర ఉమావల్లభ, రక్షించు రక్షించు మమ్మల్ని. ఇప్పుడు ప్రపంచం అకాల ప్రళయంలో కొట్టుకుపోతోంది. ఏ కారణం చేతనో వింధ్యపర్వతం ఆగ్రహించి శరీరాన్ని పెంచాడు సూర్యుడి రథం, ఆ కొండకి తగిలి ఆగిపోయింది. దానితో రాత్రి పగలు కాలము అన్నీ స్తంభించిపోయాయి. మేమేం చెయ్యాలో తెలియటం లేదు, యజ్ఞములు ఆగిపోయాయి. ఈ సమయంలో యోగులకు ఆరాధ్యుడవైన నువ్వే మాకు దిక్కు, కాపాడు కాపాడనగానే ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి, ఇప్పుడు ప్రస్తుతం నేను సలహా ఇవ్వకూడదు, కారణం ఏంటో తెలుసా, వింధ్యపర్వతం నా భక్తుడు, మేరుపర్వతం నా భక్తుడు, కరవమంటే పావు కప్పకి బాధ వస్తుంది, విడవమంటే పాముకి బాధ వస్తుంది, పాము ఒకటి వచ్చి కప్పను పట్టుకుందిట. ఈ కప్ప పాము రెండు కూడా ఒక ఆయనకి మిత్రులు. ఈ మిత్రుడు ఏం చేయాలి ఇప్పుడు, ఇద్దరిని రక్షించాలి. అందుకని ఇదిగో పాము ఈ కప్పను కరిచేయి అంటే కప్ప ఏడుస్తుంది, నువ్వు నా మిత్రుడు అయ్యుండి ఇంత అన్యాయం చేస్తావని. పోని పామా విడిచిపెట్టు కప్పను రక్షిద్దామంటే నువ్వు నా మిత్రుడివి, నా నోటి దగ్గర ఉన్న కూడు పడగొట్టావా అంటుంది. అందువల్ల ఏమిటంటే కరవమంటే కప్పకి, విడవమంటే పాముకి కోపం అనేది సామెత పట్టుకుంది. అందువల్ల ఇప్పుడు నేను కిక్కురు అన్నాను, నేనే కాదు మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడ్డాం, ఎందుకంటే ఇటు వింధ్యపర్వతం అటు మేరుపర్వతం వీళ్ళిద్దరూ ఇటు హరిహరులు ఇద్దరిని పూజిస్తారు. ఇంకా ఈ సమయంలో మేమిద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేమిటి, మీరు బ్రహ్మ దగ్గరికి వెళ్ళండి, బ్రహ్మగారిని పట్టుకోండి. బ్రహ్మగారు ఇప్పుడు నిష్పక్షపాతంగా మీకు సలహా ఇస్తాడు, ఆ సలహా మా వల్లే ఇస్తాడు. పండి బ్రహ్మలోకానికి అనగా ఈ దేవతలు ఋషులు పరుగు పరుగును బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మలోకం పరమ పవిత్రమైన లోకం, దివ్యలోకం. అక్కడ బ్రహ్మదేవుడు తెల్ల తామర పువ్వు మీద కూర్చున్నాడు. ఎప్పుడు బ్రహ్మగారి ఆసనం తెల్ల తామర. విష్ణువు యొక్క నాభిలో నుంచి ఓ తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వు తెల్లగా ఉంటుంది. తెల్ల తామర పువ్వుని సంస్కృతంలో పుండరీకము అంటారు. పుండరీకాసనంలో కూర్చున్నాడు బ్రహ్మ. ఆయన పక్కనే సరస్వతి కూడా ఉన్నది. దేవతలంతా పరుగు పరుగున వెళ్ళారు. సితకమల సన్న సృష్టి కారణ నత జనావనాహే చతురానన. ఓ చతురానన, నాలుగు ముఖాలు కలిగిన వాడ. నిత్యం తెల్ల తామర పువ్వులో కూర్చునే స్వామి, సృష్టి కారణుడు అటువంటి నీకు నమస్కారం, మమ్మల్ని రక్షించు అని దేవతలు మునులు భక్తితో బ్రహ్మని ప్రార్థించారు. ఎందుకని, ఇప్పుడు బ్రహ్మే రక్షించాలని శివుడు చెప్పాడు, విష్ణువు చెప్పాడు. అదే కాక బ్రహ్మగారు అందరికీ నుదుటి రాత రాస్తాడు. ఆయన రాసిన రాత ప్రకారం ఇదంతా జరుగుతోంది. కాబట్టి వింధ్యపర్వతాన్ని పెరగమని రాసింది ఆయనే, సూర్యుడు ఆగిపోవాలని రాసింది ఆయనే. ఆ రాత కాస్త మార్చుకుని మనల్ని రక్షించాలనే ఉద్దేశంతో వీళ్ళేమన్నారు, ధాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాత నతజన సంత్రాత పాహి. నమస్కరించే వాళ్ళని రక్షిస్తట బ్రహ్మ. అందుకని నత జన సంత్రాత, త్రాత రక్షించువాడు, సంత్రాత బాగా రక్షించువాడు, జన సంత్రాత జనులను రక్షించువాడు, నత జన సంత్రాత నమస్కరించే జనులను రక్షించువాడు. ఒక్క నమస్కారం అలా పెడితే చాలు, బ్రహ్మ సంతోషించి రక్షిస్తాడు. ఇంకా మనందరికీ నుదుటి రాత ఆయనే రాస్తారు కదా. వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్య అనుసంధాత. బ్రహ్మ ఎంత గొప్పవాడు అనుకుంటున్నారు? ఒక వ్యక్తిని సృష్టించగానే వాడికి నుదుటి మీద వాడి మొత్తం జీవితం అంతా రాసేస్తాడు. ఈ వ్యక్తి ఈ క్షణంలో పుడతాడు, ఈ క్షణంలో చస్తాడు అని పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా మొత్తం నుదుటి మీద వాడి బతుకంతా రాస్తాడట. షార్ట్ హ్యాండ్ రైటర్ అయింది. క్లుప్తంగా ఇక్కడ రాసిన బ్రహ్మరాత ప్రకారం మన జీవితం నడుస్తుంది అనమాట. ఇప్పుడు బ్రహ్మగారు మీ అందరికీ ఏమని రాశాడు? పద్మాకర్ గారి పురాణం వినండి అని రాశాడు. అందుకని మీరు వినగలుగుతున్నారు. ఇలా రాస్తాడు ఆయన. ఈ చివరిని ప్రసాదం పంచిపెడతారు కదా, ఆ ప్రసాదం కూడా ఈవిడికి అందుగాక ఈయనకు అందకుండా ఉండుగాక అంటాడు. అందుకే కొంతమంది వెళ్ళాక వాళ్ళ కర్మ ఈ కబుర్లు చెప్పుకునేలో ప్రసాదం అయిపోతుంది. పురాణం అయ్యాక హాయిగా టైంకి ప్రసాదానికి వెళ్ళచ్చు కదా, ఫోన్లు మాట్లాడుకుంటూ పక్కవాళ్ళతో సొల్లు కబుర్లు చెప్పుకుంటారు. ఈ లోపు ఏమైపోతుందన్నమాట, ప్రసాదం అయిపోతుంది. అంటే బ్రహ్మ ఏమని రాశాడు, ఒరే నీ బతుక్కి పురాణం అయ్యాక అడ్డమైన వాళ్ళతో సొల్లు కబుర్లు చెప్పుకో, ఆ సోది వల్ల నీకు ప్రసాదం లభించకుండా ఉండుగాక అని రాశాడు. అందుకే నీకు మెతుకు నోట్లోకి వెళ్ళదు, ఇది నీ బతుకు. ఇలా భగవంతుడు విచిత్రంగా రాస్తాడండి. ఎంత అమాయకత్వంగా ఉంటుందో అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తే, కానీ అంత మాయకత్వంతో ఉంటుంది. అలాంటి రాత రాసే మహానుభావుడు గనక వివిధ ప్రాణి లలాట లేఖన మహాసంధాత అన్నారు. అటువంటి బ్రహ్మ రక్షించమనగానే బ్రహ్మ కళ్ళు విప్పి ఆశీర్వదించి కూర్చోబెట్టాడు దేవతల్ని ఋషుల్ని. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా, ఇదిగో చూచారు కదా నా బ్రహ్మసభ, నాకు కుడివైపు కొంతమంది ఎడంవైపు కొంతమంది కూర్చున్నారు. ఈ కుడివైపు కూర్చున్న వాళ్ళంతా ఎవరో తెలుసా, తల్లిదండ్రుల్ని భక్తితో పూజించిన వాళ్ళు, గోవుల్ని భక్తితో పూజించిన వాళ్ళు, గురువుగారు కనబడగానే కాళ్ళ మీద పడిపోయి గురుదేవా నువ్వే దిక్కు అన్నవాళ్ళు వీళ్ళందరూ నా పక్కన కూర్చున్నారన్నాడు ఆయన. బ్రహ్మగారికి కుడివైపున కొన్ని సీట్లు ఉంటాయి, ఆయనకు కుడివైపున బంగారపు ఆసనాలు ఉన్నాయట. ఈ ఆసనాల్లో మొట్టమొదట బ్రహ్మ పక్కన కూర్చున్న వాళ్ళంతా గురు భక్తులు. మా గురువే దేవుడు అనుకుని గురువుగారు ఏమి చెప్పినా చేసే పుణ్యాత్ములంతా బ్రహ్మ పక్కన కూర్చుంటారు. కావాలంటే మీరు చూడండి, కాశీఖండంలో అద్భుతంగా వర్ణించారు. అక్కడ నిత్యం గురువుని తలుచుకునేవాడు, నిత్యం గురువుకి ప్రాణం ఇచ్చేవాడు, గురుభక్తి కలిగిన వాడు బ్రహ్మగారికి కుడి పక్కన పక్కనే కూర్చుంటాడు. ఆ పక్కన ఎవరు కూర్చుంటారు అంటే భార్యని ప్రాణం కింద మిన్నగా భావించి భార్యని పోషించే పుణ్యాత్ములంతా పక్కన కూర్చుంటారు అంటే గురువుగారి పక్కన. ఆ పక్కన తల్లిదండ్రులు పూజించేవాడు కూర్చుంటారు. ఇలాంటి ఉత్తములు కూర్చుంటారు. ఇంకా చివర గోవుల్ని పూజించే వాళ్ళంతా బ్రహ్మగారికి కుడి పక్కనే కూర్చుంటారు. రోజు గోవులకి ప్రదక్షిణ చేసేవాళ్ళు, గోవులకి దానం చేసేవాళ్ళు, గోవులంటే ప్రాణం పెట్టేవాళ్ళు, గో సంరక్షణ చేసేవాళ్ళు, గోవులు కవేళాకు పెడుతూ ఉంటే పాపాత్ముల్ని తన్నైన గోవుల్ని రక్షించేవాళ్ళు వీళ్ళంతా బ్రహ్మగారికి కుడి పక్కన కూర్చుంటారు. ఇంకా ఎడం పక్కన ఎవరు కూర్చుంటారు? నిత్యం పురాణములు వినేవాళ్ళు, వేదములను పూజించేటటువంటి వాళ్ళు, జలదానం చేసేవాళ్ళు, చలివేంద్రాలు పెట్టి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, అన్నదానం చేసేటటువంటి వాళ్ళు, ఎప్పుడైనా పెద్దలు మంచి మాటలు చెబుతూ ఉంటే ఆ మంచి మాటలు తిరస్కరించకుండా శ్రద్ధతో వినేటటువంటి వాళ్ళు, ఇలాంటి ఉత్తములంతా బ్రహ్మగారి ఎడంవైపున కూర్చుంటారు. ఇలా ఎవరెవరు కూర్చుంటారో చెప్పారు, చాలా గొప్పగా వర్ణించారు. ఇక్కడ క్లుప్తంగా కథ చెప్తున్నాడు, అదే కాశీఖండం అయితే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అమ్మవారి చరిత్రే ప్రధానం గనక. ఇలా వీళ్ళంతా నా దగ్గర కూర్చున్నారు, ఉత్తములంతా నా లోకానికి వస్తారు. నా లోకానికి వచ్చిన వాడికి జరా ముసలితనం ఉండదు, మరణం చావు ఉండదు, ఆకలి ఉండదు, ఇక్కడంతా బ్రహ్మానందమే తప్ప. ఇక్కడికి వచ్చారు మీరు, ఎందుకు వచ్చారో నాకు తెలుసు. వింధ్యపర్వతం శరీరం పెంచాడు, ఆ శరీరం పెంచటం వల్ల సూర్యుడి యొక్క గమనం ఆగిపోయింది. సూర్యుడంతటి వాడిని ఆపేశాడు ఆయన. దాంతో మీరంతా నానాయాతన పడుతున్నారు. అంతేనా అంటే అవునండి బాబు అవునండి అన్నారట. అయితే ఓ పని చేయండి, ఇప్పుడు ప్రస్తుతం వింధ్యపర్వతాన్ని మేమెవరం అదుపులో పెట్టాం, ఎందుకంటే వాడు త్రిమూర్తులని ఒక ప్రార్థన చేశాడు. ఇది నా వ్యక్తిగత సమస్య, నేను మీ ముగ్గురిని పూజిస్తున్నాను, మీరు మాత్రం ఇందులో పుల్ల పెట్టకండి, వేలు పెట్టకండి అన్నాడు. అందుకే విష్ణువు తెలివైనవాడు, శివుడు తెలివైనవాడు నా దగ్గరికి వెంటారు మిమ్మల్ని. నేను కూడా తెలివైనవాడిని, బ్రహ్మని కదా, అందువల్ల నేను కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వను. కొన్ని విషయాల్లో మేము త్రిమూర్తులను రాకూడదు, ఎందుకంటే వాడు దుర్మార్గుడు కాదు, అహంకారి తప్ప. అహంకరించాడు కానీ పాపాత్ముడే వాడు. ఏమన్నా రాక్షసులు పాపాత్ములు కనుక మేము వచ్చి వాడిని చంపాల్సి వస్తుంది. వీడు భక్తుడు, జ్ఞాని, తాత్కాలికంగా అహంకరించాడు. ఇప్పుడు వీడిని చక్కదిద్దే బాధ్యత భూలోకంలో ఉన్న ఒక మహాత్మునికి అప్పగిస్తున్నాను. ఆయన ఎవరో తెలిసిన ఆయనే అగస్త్యుడు. అగస్త్యో మునివర్యోసౌ వారాణస్యాం సమాసతే తత్తేజో వంచకోగస్త్యో భవిష్యతి సురోత్తమాః. ఓ దేవతలారా, కాశీక్షేత్రంలో ప్రస్తుతం ఒక ఆశ్రమం కట్టుకుని గంగానదీ తీరంలో అగస్త్యుడు అనే ఒక మహర్షి ఉన్నాడు. ఆయన మహాతపస్యాలి, నిరంతరం శివుణ్ణి అర్చించే పుణ్యాత్ముడు. ఆయన రోజు ప్రొద్దుటే లేస్తాడు, లేచి లేవగానే భక్తి శ్రద్ధలతో గంగానదిలో స్నానం చేస్తాడు. మణికర్ణికా ఘట్టంలో, గంగలో చాలా రేవులు ఉన్నప్పటికీ మణికర్ణికా ఘట్టం చాలా గొప్పది, ఇంకంత గొప్ప ఘట్టం మరొకటి లేదుట. కాశీలో 84 ఘట్టాలు ఉన్నాయి, స్నానాల రేవులు. ఘట్టము అంటే స్నానమాడే రేవు, అది హిందీలో ఘాట్ అయ్యింది. ఆ 84 ఘట్టాల్లో మణికర్ణిక అని ఒక ఘట్టం ఉన్నది. ఒకప్పుడు శివుడు ఆ స్నానాల రేవు దగ్గర ఇలా తల ఊపాడు, ఊపగానే ఆయన చెవికున్న దుద్దు అక్కడ పడింది. ఆ దుద్దు మణులు తాపడం చెయ్యబడిన దుద్దు, అందుకని మణికర్ణిక, చెవులకున్న మణులు తాపడము చెయ్యబడినటువంటి దుద్దు అక్కడ పడింది కనుక దానికి మణికర్ణిక ఘట్టం అని పేరు. ఆ అపూర్వమైన ఘట్టం అంటే అగస్త్యునికి చాలా ఇష్టం. రోజు అక్కడికి వస్తాడు, వచ్చి అక్కడ స్నానం చేసి ఆ తర్వాత శివుడి దగ్గరికి వెడతాడు. ఎప్పుడు కూడా కాశీ వెళ్ళిన వాడు ఏం చేయాలి? ముందు దుంటి విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి. కాశీకి వెళ్ళాం, డైరెక్ట్గా శివుడికి వెళ్ళాం, విశ్వేశ్వరుడు దర్శనం చేసుకున్నామంటే కాశీ వెళ్ళినా ఒకటే, మూసీకి వెళ్ళినా ఒకటే. కాశీ వెళ్ళిన వాళ్ళకి, మొదటిసారి వెళ్ళిన వాళ్ళకి నియమం చెప్పారు. మొదటిసారి ఏమిటది? ముందు దుంటి విఘ్నేశ్వరుడికి నమస్కరించాలి, అది కూడా చెవులు పట్టుకుని నమస్కరించాలి. ఎడమ చెవి ముందు ఎడమ చేత్తో కుడి చెవి పట్టుకోవాలట. ఆ పైకి కుడి చెవి పట్టుకొచ్చి ఎడమ చెవి పట్టుకోవాలి. పట్టుకుని మీ గోత్రం పేరు చెప్పుకోండి. ఇదిగో శ్రీవత్స గోత్ర పద్మాకర శర్మ అహం భోభివాదయ అనండి. ఏహి గోత్రం తెలియకపోతే అయ్యా నాకు గోత్రం లేదు, ఏం లేదు, దైవ గోత్రమును దండం పెట్టండి. మొత్తం మీద ముందు ఎడమ చేత్తో కుడి చెవి, ఆపై కుడి చేత్తో ఎడమ చెవి పట్టుకుని దుంటి విఘ్నేశ్వరుడికి నమస్కరించి అక్కడ గరిక పెట్టాలి. ముందు గరికతో ఆయన్ని పూజించాలి. గరిక దొరకకపోతే మీ మనస్సు సమర్పించండి, భక్తితో ఆయనకు నమస్కరించండి. విఘ్నేశ్వర దర్శనం అయ్యాక అప్పుడు ముందు అన్నపూర్ణని చూడాలి. ఇది రెండవ క్రమం. ముందు విఘ్నేశ్వరుడు, తర్వాత అన్నపూర్ణ. అన్నపూర్ణ మాత ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అన్నపూర్ణకు నమస్కరించాలి. అన్నపూర్ణ ఆలయంలో కుబేరేశ్వరుడు ఉంటాడు. ఆ కుబేరేశ్వరుడికి లోపల సూర్యుడు కూడా ఉంటాడు. ఆయన పేరు లోలార్కుడు. ఏడు గుర్రములు పొంచబడినటువంటి రథం మీద కూర్చుంటాడు. ఆ సూర్యుడికి నమస్కరించాలి. ఆ లోపల కూడా విఘ్నేశ్వరుడు మూడు రూపాల్లో ఉంటాడు. ఆయనకి నమస్కరించాలి. ఆ తర్వాత లోపల యంత్రేశ్వరుడు అని ఉంటాడు. ఆయనకి నమస్కరించాలి. అప్పుడు అన్నపూర్ణ దర్శనం చెయ్యాలి. ఈ దర్శనమై బయటకు వచ్చే ముందు ఆ లోపల సత్యనారాయణ స్వామికి ఆలయం ఉంది. సత్యనారాయణ వ్రతం మొట్టమొదట కాశీలో జరిగింది. తెలుసుగా మీకు ఆ విషయం. అసలు సత్యనారాయణ వ్రతం ప్రారంభమే కాశీలో. వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఒక పేదవాడికి ప్రత్యక్షమైతే ఆ పేదవాడు అక్కడ వ్రతం చేశాడే, కట్టెలు కొట్టుకునేవాడు అరుగు మీద కూర్చున్నాడని కథ విన్నారే, అదంతా కాశీలో అన్నపూర్ణ ఆలయానికి ఎదురుకుండా ఉన్న ఇంట్లో జరిగింది. ఆ ఇల్లు ఇప్పుడు ఆలయం అయిపోయింది. ఆ ఆలయంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం ఉంటుంది. ఆయనకి దండం పెట్టండి. ఇప్పుడు బయటికి రండి. ఇప్పుడు విశ్వేశ్వరుడు ఆలయానికి వెళ్లే ముందు అక్కడ శనైశ్వరుడు ఉంటాడు. శనైశ్వరుడు అంటే శివుడికి చాలా ఇష్టం. శనిగారికి నమస్కరించి వీలుంటే ఒక దీపం వెలిగించండి. అప్పుడు విశ్వేశ్వరుడు ఆలయంలోకి వెళ్ళాలి. అక్కడ నందికి నమస్కరించి విశ్వేశ్వర దర్శనం చేసుకుని బయటకు వచ్చాక జ్ఞానవాపిని చూడాలి. జ్ఞానవాపిని చూశాక విశాలాక్షి దర్శనం చెయ్యాలి. ఆ తర్వాత బ్రహ్మేశ్వరుడి దర్శనం చెయ్యాలి. సంకటమోచన హనుమంతుడిని చూడాలి. ఆపై అక్కడ వేణుగోపాలుడు విష్ణు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చెయ్యాలి. ఆపై కాలభైరవుణ్ణి చూడాలి. ఇందులో ఎవరిని ఈ క్రమంలో ఒకసారైనా చూడకపోయినా వాడికి కాశీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే, కాశీయాత్ర ఫలితం ఉండదు. ఇది ఒక క్రమం. ఈ క్రమం తప్పకుండా నిరంతరం అగస్త్య మహర్షి కాశీలో శివదర్శనం చేస్తాడు. ఆయన మహాత్ముడు గనక ఆశ్రమం దగ్గర మంచి బిల్వ వృక్షాల తోట వేసేట. అన్నీ మారేడు చెట్లు. అలా మారేడాకులు చిగుటాకులు కోసి ఆ చిగురుటాకులతో శివుణ్ణి పూజిస్తాడు. మారేడు తోట చుట్టూత మల్లె తీగలు పెంచాడు. ఇటు మల్లె పువ్వులు, ఇటు మారేడు చెట్లు, ఈ రెండూ పెంచి స్నానానంతరం ఇటు శివుణ్ణి ఆయన పరివారాన్ని పూజిస్తూ ఉంటాడు. ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. ఆయన ఏమని అంటే, కాళీనందన కంఠే కాలుర శిరములకు విరులు కల్పించునుకో, లీలావనాంతరములను మాలోప ముద్రయిడిన మల్లీ వల్లు. అగస్త్యుడు అంటాడు ఒకసారి, నేను కాశీలో ఉన్నప్పుడు మల్లె తోట వేశాను, మల్లెంట్లు వేశాను. ఆ తీగలు పెరిగాయి, రోజు మల్లె పువ్వులు పూసేవి. సీజన్తో సంబంధం లేకుండా 365 రోజులు మల్లె పువ్వులు వచ్చేవిట. ఈ మల్లె పువ్వులు అమ్మవారికి, అమ్మవారి కొడుకైన కుమారస్వామి విఘ్నేశ్వరుడికి, అయ్యవారికి పువ్వులతో పూజ చేయడానికి సరిపోతున్నాయా అంటే, నేను వేసిన మల్లె తోటలో ఉన్న పువ్వులు విఘ్నేశ్వరుడి పూజకి సరిగ్గా సరిపోతున్నాయా లేదా, లేకపోతే రెండు పువ్వులు పూసి మిగతా పువ్వులు లేకపోవటం వల్ల విఘ్నేశ్వరుడి పూజ అరకొరగా చేస్తున్నారా, కుమారస్వామి పూజకి పువ్వులు బాగా సరిపోతున్నాయా, శివుడికి నెత్తి మీదకి దండలు వేయడానికి ఆ పువ్వులు సరిపోతున్నాయా, అమ్మవారి పూజకి ఆ పువ్వులు సరిపోతున్నాయా అని అన్నాడంటే, దాన్ని బట్టి ఆయన మల్లె పువ్వులు ఎంత పెంచాడో ఆలోచించండి. నిత్యం అగస్త్యుడు ఆయన భార్య లోపాముద్ర తోట వేసి ఆ తోటని అభివృద్ధి చేసి నీళ్లు పోసి ఆ పువ్వులు పట్టుకొచ్చి బిల్వపత్రాలు పట్టుకొచ్చి రోజు పూజించేవారు అనమాట. అక్కడ ఉన్న విశ్వేశ్వరుణ్ణి, డుంటి విఘ్నేశ్వరుణ్ణి, అన్నపూర్ణని. ఈ విధంగా నిరంతరం స్వామివారు అగస్త్యుడు భార్యా సమేతంగా కాశీక్షేత్రంలో పెద్ద ఆశ్రమం స్థాపించుకుని అక్కడే ఉంటూ అక్కడున్న పత్రాలతో శివ పూజ చేస్తాడు. మీరు అక్కడికి వెళ్ళండి. ఆ అగస్త్యుడు, శివుడు ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు. శివుడు ఎంత బరువు ఉంటాడో అంత బరువు ఉంటాడట. శివుడు అంత బరువు ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు ఈ లోకంలో అంటే ఆయనే. ఎంత ఎందుకండి, ఓసారి శివుడు పెళ్లి జరుగుతూ ఉంటే హిమాలయ పర్వతాల్లో మొత్తం పర్వతం అంతా ఒక పక్కన ఒరిగిపోయిందిట. ఇదేమిటండి, పర్వతం ఒరిగిపోతుందన్నారు శివుడి దగ్గరికి వచ్చి కొంతమంది. నేను ఎంత బరువు ఉన్నానో అంత బరువు ఉన్నవాడు ఒకడు నా పెళ్లి చూడడానికి వచ్చాడు, దాంతో కొండంతా పక్కకి తిరగబడిపోతుందన్నట్ట. మీ అంత బరువు ఉన్నవాడు ఎవడంటే అగస్త్యుడు, వాడి ఇక్కడి నుంచి గెంటేస్తే పర్వతం బ్యాలెన్స్ అవుతుందన్నట. అందుకనే పాపం మేరు పర్వతం నుంచి ఆయన కాశీ వచ్చి కూర్చున్నాడు. ఈ అగస్త్యుడు ఎంత గొప్పవాడో ఆ గొప్పతనం కూడా ఒక్కోసారి దురదృష్టం అవుతుంది. ఒక్కొక్కప్పుడు గొప్పతనం కూడా ఏడిపిస్తుంది మనిషిని. ఎలాగో తెలుసా, హాయిగా హిమాలయ పర్వతాల్లో శివుడి పెళ్లి చూద్దామని పెడితే శివుడు అంత బరువు ఉన్నాడని కాశీకి పొమ్మన్నారు. తీరా కాశీకి వస్తే ఇప్పుడు ఆ గొప్పవాడిని అక్కడి నుంచి మళ్ళీ దక్షిణానికి గెంటేశారు. ఇలా గొప్పవాళ్ళని గెంటేస్తూనే ఉంటారు. పాప మహానుభావుడు అగస్త్యుడు ఇప్పుడు ప్రస్తుతం నా అంత గొప్పవాడు మహామహిమ కలిగిన వాడు కాశీలో ఉన్నాడు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీ కష్టం తొలగిస్తాడు. కానీ ఆయన దగ్గరికి వెళ్ళగానే మా పని చేసి పెట్టమని అడగండి, ఊ అన్నాక అప్పుడు పని ఏమిటో చెప్పండి, ముందు పని చెప్పకూడదు, పని చెబితే ఆయన ఒప్పుకోకపోవచ్చు అనగానే మంచి కిటుకు చెప్పేవయ్యా బ్రహ్మ, అందుకే బ్రహ్మజ్ఞానం అన్నారు. మేమైతే అమాయకత్వంతో వెళ్ళి వింధ్యపర్వతాన్ని అణిచేయి అందు, అప్పుడు ఆయన మా పని చెయ్యడేమో, కాబట్టి ముందు కష్టం వచ్చింది రక్షించు అంటాం, ఆయన అలాగే అంటే మాటిస్తాడు, మాటిచ్చాక అప్పుడు బయట పెట్టాలి. అలాగ పాపం బ్రహ్మగారి సలహా ఇవ్వగానే దేవతలంతా భూలోకానికి వచ్చారు. వాళ్ళు ఎంత ఆనందపడ్డారో తెలుసా, భూలోకానికి వస్తూ ఇవాళ మనం ఎంత అదృష్టవంతులు అనుకున్నారట. ఎందుకని, వింధ్యపర్వతం శరీరం పెంచకపోతే మనం కాశీకి వచ్చేవాళ్ళమా, కాశీలో మన అదృష్టం వల్ల ప్రస్తుతం మకాం పెట్టాడు అగస్త్యుడు, వింధ్యపర్వతం వంకతోటి పరమ పవిత్రమైన అవిముక్త క్షేత్రం వారణాసికి రాగలుగుతున్నావు, ఎంత అదృష్టవంతులం, లేకపోతే కాశీ వెళ్ళాం, ఏదో ఒక వంక లేకపోతే అనుకున్నారు. ఇక్కడ వాళ్ళకి ఏకక్రియ ద్వ్యర్థికరి అంటే ఒక పని మీద వస్తే రెండు ఫలితాలట, టూ బర్డ్స్ అట్టే షాట్ అనమాట. ఏకక్రియ ద్వ్యర్థికరి అంటే అంటే ఏమిటి, ఒక పని మీద పెడితే రెండు పనులు రెండు లాభాలు రావడం. రెండు లాభాలు ఏమిటి, ఒకటి అగస్త్య మహర్షి వంకతో మనం కాశీకి వెడుతున్నాం, కాశీకి వెళ్ళి మోక్షం పొందబోతున్నాం. ఆ తర్వాత రెండోది ఏమిటి, అసలు పని వింధ్యపర్వతం యొక్క అహంకారం అడచడం, ఆ పని ఈ పని రెండు పనులు సాధిస్తున్నాం. ఏదో గ్రామం గచ్చన్ తృణస్పృశన్ అని ఏదో ఊరు వెళ్ళామండి, ఆ ఊళ్ళో దారిలో గడ్డిపరక ముట్టుకున్నామండి అంటే ఉపయోగం లేదు, గడ్డిపరక కాదు ఇది, మాంచి మోక్షక్షేత్రం అనుకున్నారు. మా భాగ్యమున కాదే మౌని వరేణ్యుడు వింధ్యపర్వతమును రెచ్చగొట్టే, మా అదృష్టం వల్ల కదా వింధ్యపర్వతాన్ని మునీశ్వరుడు రెచ్చగొట్టాడు, రెచ్చగొడితే మాత్రం మా అదృష్టం వల్ల కదా వింధ్యపర్వతం రెచ్చిపోయాడు, రెచ్చిపోబట్టి కదా మనకెక్కడో అదృష్టం ఉండి వైకుంఠానికి ఇటు కైలాసానికి వెళ్ళాం. వాళ్ళు బ్రహ్మ దగ్గరికి మన అదృష్టం వల్లే కదా పంపారు, మన అదృష్టం వల్ల కదా బ్రహ్మదేవుడు కాశీ వెళ్ళమన్నాడు, మన అదృష్టం వల్ల కదా కాశీకి ఆయన వెళ్ళమన్నా సమయానికి కాశీలో అగస్త్యుడు ఉన్నాడు. ఇది మన మహాయోగం. ఈ ప్రపంచంలో అవిముక్త క్షేత్రం కాశీ కంటే గొప్ప క్షేత్రం మరొకటి లేదు. జీవులు దోమలు చీమలు కూడా కాశీకి వెళ్ళి మరణించి మోక్షం పొందుతున్నాయి, శివుడిలో కలిసిపోతున్నాయి. కాశీలో చచ్చిపోయిన జెర్రి వెర్రి మర్రి ప్రాణి చీమ దోమ 10 చేతులతో 5 తలలతో చంద్రరేఖని ధరించి శివుడైపోతున్నాయి. చీమలకి దోమలకి కూడా మోక్షం ఇచ్చే కాశీక్షేత్రానికి వాళ్ళ మనం వింధ్యపర్వతం వంకతో వెడుతున్నామనుకుని పొంగిపోయి వాళ్ళంతా భూలోకానికి వచ్చారు, పరమ పవిత్ర క్షేత్రానికి వచ్చారు. ఎటువంటిది ఆ దివ్యక్షేత్రం అంటే, భక్తియోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవ కరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పవన క్షేత్రముల వాసి వారణాసి. బలిజేపల్లి లక్ష్మీకాంత గారు ఈ బుల్లి పద్యంలో చెప్పాడు. ఆయన భక్తి అనేది ఒక యోగం, ఈ భక్తి యోగం తన పాదం పెట్టిన దివ్యస్థలం కాశీ. అంటే కాశీలో భక్తి యోగం నిత్యం ఉంటుంది, అక్కడికి వెళ్ళాడంటే వాడు భక్తి పొందినట్టే. భక్తి నిరంతరం తాండవం వాడే దివ్యక్షేత్రం వారణాసి. పుట్టాక ఒకట రెండా ఎన్నో పాపాలు చేస్తున్నాం, మనం చేసే మహాపాపములనే వాటిని పటపట నరికేసే కత్తి వారణాసి. కత్తి తీగలు నరుకుతుంది కదా, అడవుల్లో ప్రయాణం చేసేవాళ్ళకి అడ్డంగా తీగలు వస్తే కత్తితో ఆ తీగలను నరుక్కుంటూ పోతారు. మనం చేసిన పాపములనే తీగలను నరికే కర అసి పదునైన కత్తి, మన పాపములనే శత్రువులను నరికి పారేసే పదునైన కత్తి వారణాసి. ఇంకా గంగానదీ క్షేత్రంలో ప్రకాశించే దివ్యక్షేత్రం వారణాసి. పవిత్ర క్షేత్రములలో ఇంతకంటే గొప్ప క్షేత్రం లేదు, అటువంటి క్షేత్రం వారణాసి. ఆ దివ్యక్షేత్రానికి వాళ్ళు వెళ్ళారు, ఆనందపడిపోయారు, గంగానదిలోకి వెళ్ళారు, సంకల్పపూర్వకంగా మానవ రూపాలు ధరించి స్నానాలు చేశారు, అక్కడి నుంచి డుంటి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతురు గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ సోర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ అంటూ 16 నామములతో విఘ్నేశ్వరుణ్ణి స్తుతించారు, గరికి సమర్పించారు. అన్నపూర్ణాదేవిని భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి అని అన్నపూర్ణని ధ్యానం చేశారు. అక్కడ అన్ని చెయ్యవలసిన పనులు సక్రమంగా చేశారు. విశ్వేశ్వరుడి శిరస్సు మీద జలం పోశారు. ఆయన జలధారా ప్రియుడు, నీరంటే ఆయనకి ఇష్టం. ఆయన నెత్తి మీద గంగ ఉంటుంది, ఆ గంగాజలమే అక్కడ గంగానదిగా ప్రవహిస్తోంది. అటువంటి గంగాజలమే మళ్ళీ ఆయన శిరస్సు మీద పోసి అభిషేకం చేసి ఆ నీళ్లు శిరస్సును దల్లుకొని తీర్థం పుచ్చుకున్నారు. అమ్మవారిని విశాలాక్షి మాతను చూచారు. అక్కడున్న మాధవుణ్ణి, బిందు మాధవుణ్ణి చూచారు. ఆపై మహానుభావుడు క్షేత్ర పాలకుడు కాలభైరవుణ్ణి చూచారు. అక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, క్షేత్ర పోషకుడు విష్ణువు. విష్ణువు పోషిస్తాడు, పాలన చేసేదేమో కాలభైరవుడు. ఆయన వటుకనాథుడు, బ్రహ్మచారి, దిగంబరుడిగా ఉంటాడు. ఎప్పుడు చూసినా దిశములతో ఉంటాడు ఆయన. భం 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 వటుకనాథం కాలభైరవం భజే అని నిరంతరం దేవతలు ఆయన్ని స్తోత్రం చేస్తారు. ఆ మహానుభావుడి అనుగ్రహం లేకపోతే ఒక్కడు కూడా కాశీలో అడుగు పెట్టలేడు, అడుగు పెట్టినా ఎక్కువ కాలం ఉండలేడు. కాశీ క్షేత్ర నివాసం కావాలంటే కాలభైరవుణ్ణి భజించవలసిందే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే అని నిరంతరం యోగులు, అందుకే ఆ యోగిరాజ సేవ్యమానుణ్ణి స్తోత్రం చేస్తారు. అటువంటి వాణ్ణి ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నిటినీ తాటిపండు మింగినట్టు మింగేటటువంటి పరమాత్ముణ్ణి, కాలభైరవుణ్ణి భక్తితో శ్రద్ధతో పూజించారు, సేవించారు, ప్రదక్షిణ చేశారు. ఇప్పుడు ఇంకా అగస్త్యుడు ఎక్కడున్నాడో వెతుక్కోవడం మొదలెట్టారు. అగస్త్యుడు ఎప్పుడు ఎక్కడుంటారు అంటే కొంతమంది చెప్పారట, ఆయన ఆశ్రమం అక్కడ ఉందండి, ఆశ్రమంలో మారేడు తోట ఉంది, ఆ తోటలోనే ఉంటాడు ఆయన. ఎక్కువగా మారేడు తోటలోనే మకాం పెడతాడు ఆయన. ఆయనకు మారేడు అంటే అంత ఇష్టం. పూర్వకాలంలో ఇళ్లల్లో మారేడు చెట్లు పెంచేవారు. ఇప్పుడు తెలివితే అట్లా పెరిగిపోయి మనకి ఇంట్లో మారేడు చెట్టు ఉండకూడదండి, కుంకుడుకాయ చెట్టు ఉండకూడదండి, మల్లె తీగ ఉండకూడదండి, ఈశాన్యంలో రావి చెట్టు ఉండకూడదండి, ఇంకెవరు ఉండాలి నీ మొహానికి, నువ్వు ఉండాలా, నువ్వు తప్ప ఇంకెవడు ఉండకూడదు. ఇంట్లో శుభ్రంగా చెట్లు పెంచండి. ఒక్క ముళ్ళ చెట్లు ఎందుకు వద్దన్నారో తెలుసా? ముళ్ళ చెట్ల వల్ల చిన్నపిల్లలు గుచ్చుకుని ఇబ్బంది పడతారని, ఏ జిల్లేడు చెట్లు ఇంట్లో పెడితే ఆ పాలు కళ్ళల్లో పెడితే పిల్లలకి ప్రమాదం అని. అందులో ఈ పిల్లలు చురుకు కదా, మనకేమో పిల్లలు చూసే అవకాశం ఎక్కడ ఉంది? పొద్దున సాయంకాలం దాకా మొగుడు లేదు, పెళ్ళం లేదు, వాట్సాప్, సెల్ ఫోన్, ఎప్పుడు చూసినా ఇదే. ఇక ఈ 24 గంటలు వ్రతం అనమాట ఇది, సత్యనారాయణ వ్రతం కంటే దీక్షావ్రతం. అలా పెట్టుకోవడం చూసుకోవడం, అందులో ఏముందో తెలియదు మరి, మహామహిమ. వాట్సాప్ ఆ గ్రూపు, ఈ గ్రూపు, దిక్కుమాలది పక్కన అన్నం తింటూనే ఉంటాడు ఇలాగా టిక్ టిక్ టిక్, అన్నం తింటూనే ఉంటాడు టిక్ టిక్ టిక్, ఏమన్నా తిన్నారా, ఏం వేసేవి అంటాడు అప్పుడు. ఒక ఆయన ఈ మధ్యకాలంలో వాట్సాప్ చూసుకుంటూ అన్నంలోకి జర్రు వస్తే జర్రు తినేసాడు, వీడి వెర్రి మండిపోను. ఈ వెర్రి పెరిగిపోయిందనమాట. అందుకే నేను ఒకరోజు అవధానంలో సెల్లు కాదది ఒక్కప్పుడు హెల్లు కానీ, హెల్లు కాదది పెరిగిడి బిల్లు కానీ, బిల్లు కాదది జేబుకు చెల్లు కానీ, చెల్లు కాదది లైఫ్కు నిల్లు కానీ అని ఓ పద్యం చెప్పా. మరీ 24 గంటలు అదే పెచ్చటండి, అది ఎక్కువ వింటే చెవులు పోతాయి, దాన్ని ఎక్కువ వాడకూడదు, అత్యావశ్యక స్థితిలో వాడాలి. ఆ పిచ్చి పెరిగితే ఈ మనుషులు పిచ్చాళ్ళైపోతారన్నమాట. కానీ ఆ రోజుల్లో మహానుభావులు ఇలాంటివి లేని రోజుల్లో హాయిగా సుఖంగా మంచి మంచి చెట్లు వేసుకునేవారు, తోటలు పెంచుకునేవారు. ఆయనకు ఒక మారేడు తోట ఉన్నది, ఆ మారేడు తోట దగ్గర కూర్చుంటాడు ఆయన. అందుకని అగస్త్యుని యొక్క మారేడు తోట ఎక్కడున్నది, బిల్వవనము అని అక్కడికి బయలుదేరాడు. బిల్వం ఎక్కడుంటే అక్కడ ఇద్దరు దేవతలు ఖచ్చితంగా ఉంటారు తెలుసుగా మీకు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే మీ ఇంట్లో మారేడు ఉండాలి. ఎందుకని, లక్ష్మీదేవి యొక్క 108 నామాల్లో ఒక నామం భాస్కరి బిల్వనిలయ. బిల్వ పత్రములు ఎక్కడుంటే అక్కడ మారేడు చెట్టు కింద లక్ష్మి ఉంటుంది. లక్ష్మి మీ ఇంట్లో ఉండాలంటే బిల్వం ఇంట్లో ఉండాలి. ఎన్ని రకాలుగా చెప్పారండి, 8వ శతనామాల్లో లక్ష్మీదేవి యొక్క 8వ శతనామాల్లో బిల్వనిలయ అని ఒక నామం. శంకరాచార్యులు వారు సువర్ణధారాస్తోత్రంలో, కనకధారాస్తోత్రంలో బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాపదాంభో రుఘపాణి పద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీ. ఆయన బిల్వాటవీ మధ్య మారేడు తోట మధ్యలో లసత్ ప్రకాశిస్తున్న సరోజ తామర పువ్వు మధ్యలో తామర పువ్వులో లక్ష్మి కూర్చుందిట. ఆ తామర పువ్వు మారేడు తోటలో ఉందిట. ఇంత స్పష్టంగా చెప్పారు. ఇంకా శివుడికి నిత్యం బిల్వం అంటే చాలా ప్రీతి. అందువల్ల అన్ని రకాలుగా బిల్వాన్ని మన ఇంట్లో ఉంచాలి. ఆ మహానుభావుడు పెద్ద తోట వేశాడు. ఆ తోట ఎక్కడుందా అని దేవతలు మునులు ఎక్కువ శ్రమ పడకుండానే వెళ్ళిపోయారు. ఎందుకని? అగస్త్యుడు ఎక్కడుంటే అక్కడ పెద్ద శబ్దం వస్తుంది. ఇంతకీ ఏమిటా శబ్దం? నమశివాయ, ఓం నమశివాయ. నిత్యం నమశివాయ అనే మంత్రం చేస్తూనే ఉంటాడు ఆయన. ఆ శబ్దాన్ని పట్టుకుంటూ వీళ్ళు అగస్త్యుడున్న ఆశ్రమం దగ్గర ఉన్న తోటలోకి వెళ్ళారు. ఆ తోటలో అటు ఇటు తిరుగుతూ మారేడుకాయలు మారేడాకులు కోస్తున్నట్ట. కోస్తూ కోస్తూ ఏం చేస్తున్నాడు ఆయన? శివ కాశీధవ కాశీకా నిలయ. శివ కాశీవల్లభ, కాశీలో ఉండే విశ్వేశ్వర తండ్రి, వాసుదేవ ప్రీతి పాత్రమైన చరణములు కలిగిన వాడా, విష్ణువు చేత ఆరాధింపబడే పాదపద్మములు కలిగిన వాడా, పరమేశ్వర విశ్వేశ్వర అని విశ్వేశ్వర నామస్మరణం చేస్తూ మరే మారేడాకులు కోస్తున్నట్ట. మళ్ళీ మారేడాకులన్నీ దండ కింద కట్టి దండ సాయంకాలం పూజకి శివుడికి ఇవ్వాలి. కాయలు కూడా ఇచ్చేవారు పూర్వం, అందుకని మారేడు కాయలు కోస్తున్నాడు. ఇంకా ఆయన ఒళ్ళంతా బూడిదే, విభూతి ఆపాదమస్తకం పూసేసుకున్నాడు. ఇంత పెసరు ఒంటికి బూడిద పూసుకుంటే చాలు, ఈశ్వరానుగ్రహంతో వాడు ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం పొందుతాడు. ఆపాదమస్తకం బూడిద పూసుకుంటే ఇంక వాడి పుణ్యం ఇంత అంత అని చెప్పడానికి వీలు కదట. అసలు విభూతి లేకుండా పూజ చెయ్యకూడదు. దిగ్భస్మరహితం ఫాలం దిగ్రామం అశివాలయం దిగ్ అనీశార్చనంజన్మ దిగ్విద్యాం అశివాశ్రయాం. నుదుట విభూతి లేకపోతే ఆ నుదురు చూడకూడదు. ఆ దరిద్రపు ముఖం అన్నారు దాన్ని. విభూతి లేని ముఖం ప్రమాదకరమైనది, అపవిత్రమైనది. అందువల్ల ఎప్పుడు విభూతి పూసుకోవాలి. చేత్తో ఎప్పుడు శివుణ్ణి పూజించాలి. అసలు విద్యాభ్యాసం చేసినప్పుడు ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయించాలి, పలక మీదో బియ్యంలోనో. అలా శివుడి నామం లేకపోతే అది విద్య కాదు పొమ్మన్నారు. శివాలయము లేని ఊళ్ళో అన్నం తినకూడదు. అందుకనే దిగ్రామం శివాలయం, శివాలయము లేని ఊరు ఊరు కాదు, అది వల్లకాడు అన్నారు అందుకే పూర్వం. అటువంటి మహాత్ముడు తెలుసున్నవాడు కనుక ఆపాదమస్తకం బూడిద పూసుకొని శివనామస్మరణం చేస్తూ ఉంటే దేవతలు ఋషులు పరుగు పరుగున వెళ్ళి, ఓ అగస్త్య మహర్షి లోపాముద్ర వల్లభ ఈశ్వర భక్త పాహి పాహి అన్నారు. ఆయన ఒక్కసారి దేవతల్ని ఋషుల్ని చూశాడు, తెల్లబోయాడు. పిలవకుండా ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అని పిలువబడే అష్టదిక్పాలకులు, ఇది కాకుండా ఇంకా ఎంతోమంది దేవతలు, దేవతల్లో కూడా మళ్ళీ రకరకాల జాతులు వాళ్ళు ఉన్నారు కదా, మానవుల్లో లేరు ఇన్ని కులాలు, అలాగే దేవతల్లో కూడా ఉన్నారు. సుర సిద్ధ సాధ్య కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు, ఎంతమంది దేవతలు మునులతో కలిసి వచ్చి నాకు నమస్కరిస్తున్నారు ఏమిటని తెల్లబోయి వాళ్ళందరినీ పిలిచాడు, కూర్చోబెట్టాడు, ఆసనాలు ఇచ్చాడు. ఆయన తోట పెద్దదిలేండి, అందుకని అందరినీ కూర్చోబెట్టగలిగాడు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే కూర్చోబెడదామంటే ఇంట్లో ఎంతమందిని, మనకేం బెత్తడి నేల బెత్తడి అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇంతంత ఇళ్లలో ఎంతమందిని కూర్చోబెడతాం. అందుకని పెద్దవాళ్ళని కూర్చోబెట్టి బయట ఉండండి అని చెప్పాల్సి వస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. బొంబాయి కనుక వెళ్ళారంటే మళ్ళీ 2 రోజులు పరిగెత్తుకొస్తారు. ఓ బెత్తడి గదిలో భార్య భర్త 40 మంది కాపురం చేస్తున్నారు. లోపల మనకి రైల్వే కంపార్ట్మెంట్లో బెర్తలు ఎలా ఉంటాయో అలా ఉన్నవాళ్ళు ఉన్నారు తెలిసిన పాపం. అందుకని బొంబాయి ఎప్పుడైనా ఉపన్యాసానికి పిలిస్తే పిలిచేవాడిని ముందే అడుగుతాను అనమాట, అయ్యా మీరు ఎక్కడ ఉంటున్నారండి బాబు, నాకు కూడా బెర్త ఏమైనా లోయర్ బెర్త అప్పర్ బెర్త అని. అలాంటి యాత్ర పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పాపం. వాళ్ళతో పోలిస్తే మీ గుంటూరు వాళ్ళు అదృష్టవంతులు, కనీసం ఆ మాత్రం గృహాలలో ఉంటున్నారు. కానీ పూర్వకాలంలో విశాలమైన తోటలు కనుకవి, అందులో అగస్త్యుడు మహామహిమ కలిగిన వాడు. ఆయన మహిమ ఎంత గొప్పదంటే ఎన్ని లక్షల మందినైనా ఆయన దగ్గర కూర్చోబెట్టుకోగలట. అదేమిటో తెలియదు, ఆ కాస్తాశ్రమం 100,000 మంది కూర్చుని ఇంకోటికి తోటి ఉంటుంది, అది మహిమంటి పుష్పక విమానం లాంటిది ఆశ్రమం. ఆయన శివభక్తుడు, తపస్సు చేసిన వాడు, అందరినీ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఎంతమంది మహాత్ములు ఒక్కసారి నా దగ్గరకు వచ్చారంటే కారణం ఏమిటి అనగా వాళ్ళు అన్నారట, మేము ఎందుకు వచ్చామో తర్వాత చెబుతాం, ముందు నిన్ను స్తోత్రం చేయని అనగా ఆయన సిగ్గుపడుతూ, మీరు దేవతలు, దేవతల్ని మేము స్తుతించడానికి కానీ మీరు స్తోత్రం చేయటం ఏమిటి అన్నట్ట. అబ్బాయి మేము పని మీద వచ్చాం, పని మీద వచ్చినప్పుడు నీ స్తోత్రం చెయ్యాలి అని దేవతలు వరసగా రెండు స్తోత్రాలు చేశారు రెండు శ్లోకాల్లో. జయద్విజ గణాధీశ మాన్య పూజ్యధరాసుర వాతాపీబలనాశాయ నమస్తే కుంభయోనయే లోపాముద్రాపతే శ్రీమన్ మిత్రవరుణ సంభవ సర్వ విద్యానిధే అగస్త్య శాస్త్రయోనే నమోస్తుతే. దేవతలు కూడా స్తోత్రం చేశారు, కారణం అగస్త్యుడు అంత గొప్పవాడు. ఓ బ్రాహ్మణోత్తమ నీకు నమస్కారం, సమస్త విప్రుల నమస్కారం అందుకునే నీకు నమస్కారం, వాతాపి అనే రాక్షసుణ్ణి చంపిన నీకు నమస్కారం. కుంభంలోంచి పుట్టాడు, కుండలోంచి పుట్టాడు ఆయన, అందుకని కుంభ సంభవుడు అంటారు. పూర్వం ఒకనొకప్పుడు అగస్త్యుడు వశిష్ఠుడు ఇద్దరు కూడా శాపవశాత్తు మళ్ళీ పుట్టాల్సి వచ్చింది. అందుకని వీళ్ళిద్దరూ వీళ్ళు ఏం చేశారు, సూర్యుణ్ణి వరుణదేవుణ్ణి పట్టుకున్నారు. అగస్త్యుడిలో సగం ప్రాణం సూర్యుడిలో, సగం ప్రాణం వరుణుడిలో చేరింది. అలాగే వశిష్ఠుడిలో సగం ప్రాణం సూర్యుడిలో, సగం ప్రాణం వరుణుడిలో చేరింది. ఓ మిత్రవరుణులారా, మిత్ర అంటే సూర్యుడు, తర్వాత రెండోవాడు వరుణుడు. ఓ మిత్రవరుణులారా, మా ప్రాణం శాపవశాత్తు మీలో చేర్చాము, మీ ద్వారా మళ్ళీ మేము పునర్జన్మ ఎత్తాలి, మమ్మల్ని రక్షించండి అన్నారు వీళ్ళు. అప్పుడు ఆ మిత్రవరుణులు ఊర్వశి దగ్గరికి వెళ్ళి, ఊర్వశి నిన్ను కామించాం, నీ ద్వారా సంతానం పొందితే మా శరీరంలో ఉన్న ఇద్దరు మళ్ళీ పుడతారు అనగానే ఊర్వశి అంది, ఇప్పుడు ప్రస్తుతం మీ కోరిక తీర్చడం కుదరదు, నేను కొంతకాలం పాటు ఇంద్రుడికి భారీగా అర్ధాంగిగా ఉంటానన్నాను అందిట. అప్పుడు సూర్యభగవానుడికి ఊర్వశి మీద ఉన్న కామం వల్ల రేతఃపాతం అయ్యింది, ఆ రేతస్సు కుండలో వేశాడు ఆయన. సరిగ్గా అదే సమయంలో వరుణుడు ఊర్వశిని అలాగే అడిగాడు, ఆవిడ కుదరదండి, ఆయనకి రేతస్సు స్ఖలనం అయిపోయింది, దానిని ఇదే కుండలో వేశాడు. ఆ కుండలో ఇద్దరి యొక్క అమోఘమైన రేతస్సు కలిసి చూస్తూ ఉండగా ఇద్దరి రూపం ధరించింది. అందులో ఒకడు అగస్త్యుడు, రెండోవాడు వశిష్ఠుడు. అందుకే ఇద్దరికి కుంభ సంభవుడని, మిత్రావరుణుల యొక్క పుత్రుడని పేరు వచ్చింది. మిత్రావరుణులు అంటే సూర్యుడు వరుణుడు ఇద్దరి యొక్క కలయికతో పుట్టారు. అందుకని మైత్రావరుణి అంటే ఇటు అగస్త్యుడు ఇటు వశిష్ఠుడు కూడా, ఇలా వీళ్ళు పునర్జన్మెత్తారు. కుండలోంచి వచ్చారు కనుక కుంభ సంభవులు అన్నారు. వీళ్ళు ఆ మాటే చెప్పారు, కుంభయోనయే ఓ కుంభ సంభవ, మిత్రావరుణ సంభవ, లోపాముద్ర వల్లభ, సకల వేద విద్య రహస్యములు ఎరిగిన నీకు నమస్కారం. ఓ అగస్త్య, శాస్త్రములన్నీ నీలోంచి పుట్టాయి, నువ్వు ఏం చెబితే అదే శాస్త్రం. కొంతమంది శాస్త్రాలంటే పుస్తకాలు అనుకుంటారు, పుస్తకాలు కదండి. తపశ్శక్తి కలిగిన కొంతమంది పురాణాలు చెబుతున్నప్పుడు వాళ్ళు ఏం చెబితే అది వినాలట. ఎందుకని ఎక్కువ కాలం పురాణం చెప్పిన వాడికి వాక్శుద్ధి ఉంటుంది, ఇక్కడ నుంచి వీడు ప్రమాణమే. కాబట్టి ఈ లెక్కను చూస్తే మాలాంటి నేను ఇంకో కోటేశ్వరరావు గారు మేము కూడా శాస్త్ర నిధుల కింద లెక్క, మేము చెప్పింది కూడా ఒక ప్రమాణమే, మీరు అవునన్నా కాదన్నా. ఏళ్ల తరబడి చెప్పగా చెప్పగా పెద్దల యొక్క వాక్కు ప్రమాణం కదా, అందుకే పెద్దల యొక్క వాక్కునే ప్రమాణం అని చెప్పాడు. శాస్త్రము పెద్దల వాక్కు, ఈ పెద్దల వాక్కు నీ దగ్గర నుంచి వచ్చింది, అటువంటి నీకు నమస్కారం. నీ వల్ల సకల శుభములు కలుగుతాయి మాకు, మమ్మల్ని రక్షించరగానే ఆయన. మీలాంటి మహానుభావులు వచ్చి నన్ను ప్రశంసిస్తే కాదంటానా, కోరుకోండి ప్రాణమైనా ఇచ్చేస్తానన్నాడు. ఆ మాట అన్నావు కదా, ప్రాణం వద్దు కానీ మేము కోరిక కోరుతాం, ఆ కోరిక తీర్చు. ప్రస్తుతం వింధ్యపర్వతం శరీరం పెంచాడు, దానితో సూర్యభగవానుడి గతి ఆగిపోయింది. నీవంటే మహాత్ముడు కనుక ఈ సూర్యుడి గతితో నీకు అక్కర్లేదు, కానీ మాలాంటి వాళ్ళకి సూర్యుడి గతి వల్ల అతీ గతి లేకుండా అయిపోయింది, యజ్ఞాలు లేక అల్లాడిపోతున్నాం. వింధ్యపర్వతం యొక్క గర్వం తగ్గించి వింధ్యం వంగిపోయేలా చేస్తే మళ్ళీ సూర్యుడి యొక్క రథం ప్రయాణం చేస్తుంది. సూర్యుడు ప్రయాణిస్తే పగలు రాత్రి ఏర్పడతాయి, అప్పుడు స్వాహాకారం స్వధాకారం జరుగుతాయి, యజ్ఞాలు పితృయజ్ఞాలు జరుగుతాయి, మనుషులు స్నానాలు చేస్తారు, సంధ్యావందనాలు చేస్తారు, వంటలు చేసుకుంటారు, పెంటలు చేసుకుంటారు, భోజనాలు చేస్తారు, నిద్రపోతారు, నిత్యకృత్యాలు జరుగుతాయి, సృష్టి కొనసాగుతుంది. కాబట్టి దయతో వింధ్యపర్వతాన్ని అణిచేయి అనగానే ఇంతమంది అడిగితే కాదంటానా, మహాత్ములు మీ కోరిక తీరుస్తాను ఇక వెళ్ళిరండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకక్కడి నుంచి ఆయన వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, లోపాముద్ర ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చారు ఏమిటని ఒకటికి రెండు సార్లు అడిగి మాట ఇవ్వాలి, అలా కాకుండా తొందరపడి మాట ఇచ్చి ఎంత కొంప మీదకి తెచ్చుకున్నారో సుమా, అయ్యో అని ఏడవడం మొదలెట్టాట, దుఃఖించాడు ఆయన. అప్పుడు ఆవిడ తెల్లబోయి, ఇంతటి పనికి ఎందుకండి దుఃఖిస్తున్నారంటే, ఈ దేవతల పని చేసి పెడితే ఇంకా మనం కాశీలో ఉండక్కర్లేదు, ఇక కాశీకి స్వస్తి. అదేంటో నీకు తెలియదు కానీ నాకు తెలుసు, అందుకు చెబుతున్నాను. వీళ్ళేం తెలివి తక్కువ వాళ్ళ, ఒకడేమో వజ్రంతో కొండల రెక్కలు నరికాడా, వాడేమో వింధ్యపర్వతాన్ని ఏం చేయలేక నాకు ఆళ్ళు పట్టుకున్నాడా, ఇదంతా నాటకం కాదు, దేవతలంతా కలిసి కాశీ నుంచి నన్ను బయటికి గెంటడానికి ఎంత పని చేశారు. పెద్దలు అడిగినప్పుడు చేయకుండా ఉండకూడదు. ప్రాణం పోయినా సత్యం మీద నిలబడాలట. సత్యం మీద నిలబడకపోతే ఒక్కసారి మహాత్ములకు మాటిచ్చి ఇలా చేస్తామన్నాక చెయ్యకపోతే ఇంక వాడి తపశ్శక్తి అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు నేను శక్తివంతుడు ఎందుకయ్యాను అంటే పెద్దలైన గురువులకి మాటిచ్చాను, మహాత్ములకి ఋషులకి, ఆ మాట నిలబడాలి. మాట మీద నిలబడిన వాడు ఎన్ని ఉపాసనలు చేసినా ఎన్ని తపస్సులు చేసినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు, బూడిదలో వేల్చిన నెయ్యి, నీటిలో రాసిన రాత. రాత నేల మీద రాయాలి, కాగితం మీద రాయాలి, అవునా? మీ పేరు రాయమన్నా అనుకోండి, రాయమంటే మీరు ఎక్కడ రాయాలి? కాగితం మీదో లేకపోతే కంప్యూటర్లోనో నేల మీదో రాయాలి. నీళ్ళల్లోకి వెళ్ళి నీళ్ల మీద పద్మాకరం రాస్తే అక్కడ ఉంటుందా? నీటి మీద రాత. అలాగే మనిషి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వాడి తపశ్శక్తి నశిస్తుంది, నిలబెట్టుకోవాలి మాట. ఏమండి ఇంత బాధ అందిట మళ్ళీ లోపాముద్ర? ఇప్పుడు నీకు రహస్యం చెప్పనా? వింధ్యపర్వతాన్ని శాపం పెట్టడం మహాపాపం, ఎందుకంటే ఆయన శివభక్తుడు, శివభక్తులకి నేను శాపం ఇవ్వకూడదు. నేను ఇప్పుడు వింధ్యపర్వతం పైకి పెరిగాడు కదా, పెరిగిన వాడిని తగ్గించాలంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, కాశీ వదిలి వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళాలి. వాడు నన్ను చూడగానే వినయంగా దండం పెడతాడు, వంగి, ఒరే నువ్వు ఇలా వంగి ఉండరా, అవతల ఒడ్డు కడతాను, మళ్ళీ అవతల నుంచి నేను అవతలకు వచ్చేదాకా అలా వంగి ఉండు అనాలి వాడిని. అప్పుడు వాడు అలాగే వంగి ఉంటాడు. వాడు అలా వంగి ఉంటే సూర్యుడు తిరుగుతాడు. ఇప్పుడు అవతలకు వెళ్ళిన నేను మళ్ళీ అవతలకు వచ్చానా, వాడు మళ్ళీ శరీరం పెంచుతాడు. కాబట్టి నేనేమవ్వాలి? పెర్మనెంట్గా సౌత్ వెళ్ళిపోవాలి, దక్షిణాదిలో ఉండిపోవాలి, ఇంకా ఉత్తరాదిలో కాశీలో ఉండే అవకాశం లేదు. ఇదన్నమాట నా కొంప మొలగడం అంటే. కాశీ నుంచి నన్ను గెంటడానికి కొంతమంది కుట్ర పనినట్టుగా ఉంది ఇది. ఎందుకంటే శాస్త్ర ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో వింధ్యపర్వతాన్ని చెప్పించకూడదు, కేవలం వాడిని నా మాట తిరస్కరిస్తేనే చెప్పించాలి. వాడు ఎలాగో నేను వెళ్ళగానే తిరస్కరించకుండా నమస్కరిస్తాడు, వంగుతాడు. వంగితే కొండ కిందకి దిగిపోతుంది కనుక సూర్యుడు యొక్క తిరుగుడు తిరుగుడు కింద ఉంటుంది. నాయన నేను మళ్ళీ ఇటు వచ్చేదాకా ఇలాగే ఉండంటాను, వాడు అలాగే ఉండిపోతాడు వంగిపోయి. ఇక మనం ఇటుకి రావడానికి ఉండదు, మనం వచ్చామా వాడు మళ్ళీ పైకి తలెత్తుతాడు. ఈ విధంగా శాశ్వతంగా కాశీకి దూరం అయిపోతున్నాం. అయ్యో ఎంత కష్టపడి మేరు పర్వతం నుంచి కాశీ వచ్చాం, ఇక్కడ కష్టపడి స్థలాన్ని సేకరించాం, తోట వేసుకున్నాం, మంచి ఆశ్రమం కట్టుకున్నాం, అయినా ఇక్కడ ఉండే అవకాశం లేదు, కాశీ విశ్వేశ్వరుడు గెంటేస్తున్నాడని బాధపడిపోయాట. కాశీలో విశ్వేశ్వర అనుగ్రహం లేకపోతే మీరు రూములు కట్టుకున్నంత మాత్రం చేత, మకాములు కొనుక్కున్నంత మాత్రం చేత ఆ మకాములో ఉండలేరు. ఆ విశ్వేశ్వర అనుగ్రహం ఉంటేనే అక్కడ శరీరాన్ని విడిచిపెట్టగలుగుతాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆజ్ఞాతం కారణం తచ్చ స్మృతం వాక్యం పురాతనం కాశీముద్దిశ్య యద్గీతం మునిభిస్తత్వదర్శిభిః అవిముక్తం నమోక్తవ్యం సర్వతైవ ముముక్షుభిః. ఈ ఋషులందరికీ ఇచ్చిన మాట వల్ల వాళ్ళ చేత ఆజ్ఞాపింపబడి మోక్షక్షేత్రమైన కాశీ విడిచిపెట్టి మరో చోటకి పోతున్నాను. శాస్త్రం ఏమంటోంది? ప్రాణం పోయినా కాశీ విడిచిపెట్టకంటోంది. ఒరే అదృష్టవంతుడా, నీ అదృష్టవశాత్తు కాశీలో నీకు స్థలం దొరికిందిరా, పరమ పవిత్ర క్షేత్రం రాది, అందులో వార్ధక్యం వచ్చినప్పుడు ఆ ఊరే ఆ ఊళ్ళో ఉండరా, అక్కడికి ఇక్కడికి వెళ్ళకరా, అక్కడెక్కడో మనవరు ఉన్నాడు, ఇక్కడ మనవరాలు ఉంది, ఇక్కడ కూతురు ఉంది, ఇక్కడ కొడుకున్నాడు, వాడెవడికో పెళ్ళి, వీడికి ఎవడికో కిళ్ళి, వీడికి గృహప్రవేశం అని అనుకో తిరక్కరా, గురుకటాక్షంతో కాశీలో చివరి రోజుల్లో ఉండరా అని శాస్త్రం చెబుతున్నది. కానీ ఇప్పుడు నేను కాశీ విడిచి వెడుతున్నాను, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఈ కాశీ వస్తున్న కొత్తల్లో విశ్వేశ్వరుడు నన్ను పిలిచాడు. కింతు విఘ్నా భవిష్యంతి కాశ్యాం నివసతాం సతాం. నాయనా కాశీ వెడుతున్నావు కదా అంటే, వెడుతున్నాను స్వామి, నీ అనుగ్రహంతో ఇంకక్కడే ఉండిపోతాను అన్నట్టు ఈయన అనగానే, అప్పుడు ఆయన ఉన్నాడు, కాశీలో వెళ్ళిపోయి అక్కడ మకాం పెట్టినా ఉండలేవురా బాబు, కారణం తెలిసినా, విఘ్నాహ భవిష్యంతి, కాశీలో ఉన్నవాడిని అక్కడి నుంచి గెంటడానికి కొన్ని విఘ్న దేవతలు ప్రయత్నిస్తాయి. కాశీలో కొన్ని విఘ్న దేవతలు ఉంటాయి, ఆ విఘ్న దేవతలు కాశీలో అడుగు పెట్టినప్పటి నుంచి వీడిని బయటికి గెంటడానికి ప్రయత్నిస్తాయట. ఆ విఘ్న దేవతల్లో ఇద్దరు ప్రధానులు, ఒకటి పేరు సంభ్రముడు, రెండో వాడి పేరు ఉద్భ్రముడు. అందులో సంభ్రముడును ఏం చేస్తాడు వాడు, కాశీలోకి అడుగు పెట్టగానే కాశీ మీద అసహ్యం కలిగేటట్టు చేస్తాడట. ఒక ఆయన కాశీలోకి అడుగు పెట్టాడు, వెంటనే వాడి జేబులోంచి పరుసు పోగొట్టేలా చేస్తాడు, ఎవడో దొంగడు వచ్చి పరుసు ఎత్తుకుపోతాడు, వీడు గోవిందా గోవిందా అనేలోపు పరుసులో చెయ్యట్టి జేబులో చెయ్యట్టి పోయిందా పోయిందా అంటాడు. దగ్గానే పరిసిపోతే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? శుభమాని కాశీ వచ్చానండి, చిచ్చి చిచ్చి పరిసిపోయింది, ఇది కాశీ కాదు, ఇంకింటికి పోతానా అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు, ఉండలేడు అక్కడ. అలా వీడు పోతాడా లేదా అని రాగానే పరుసు పోగొట్టడమో, లేదా ఈ మధ్యన ఓ తల్లి కూతుళ్ళు కాశీ వెళ్ళారట, వాళ్ళిద్దరూ ఓ సత్తరం దగ్గర చెప్పులు పెట్టారట, చెప్పులు పట్టుకుపోయేటవాడు. ఆఖరికి విమానంలో వచ్చేటప్పుడు కూడా చెప్పులు లేకుండా వచ్చారు వాళ్ళు, నారాయాత్ర పడి, అంటే కాశీలో చెప్పులు పోగొడతాడు అనమాట. ఫ్లైట్లో చెప్పులు లేకుండా వచ్చారటండి హైదరాబాద్ దాకా పాప వాళ్ళు, నారాయాత్ర పడి చెప్పులు దొరకలేదట కూడా కొందామంటే కూడా. అక్కడేమో ఎయిర్పోర్ట్లో చెప్పులు లేవు, ఈ విధంగా చెప్పులు లేకుండా చేసి కాస్త చిక్కులు పెట్టేట. అయినా వాళ్ళు తట్టుకుని చెప్పులు లేకుండా విమానం ఎక్కకూడదా, చెప్పులు ఉంటేనా విలువ అని వచ్చారనుకోండి, తట్టుకున్నారు అది వేరే విషయం. అంటే ఏమిటనమాట, భగవంతుడు మనం పరీక్షిస్తాడు. అలా చెప్పులు పోగొట్టడమో, బట్టలు తిరిగేలా చేయడమో, డబ్బులు పోగొట్టడమో, దర్శనానికి ఎడుతూ ఉంటే పక్కన ఉన్న డొక్కలు ఇలా పొడుస్తాడనమాట అని తోసేస్తాడు. అమ్మ బాబోయ్ కాశీకి వచ్చాను, నా డొక్క పగిలిపోయింది, డొక్క చిరిగిపోయింది అనుకుంటాడు వీడు. దాంతో కాశీకి నేను వెళ్ళనండి బాబు, జనాల్లో ఎవడన్నా డొక్కలో పొడిచాడండి అంటట. అలా డొక్కలో పొడిచి వీడు డొక్క అక్కడ విడిచిపెట్టకుండా, వీడు మోక్షం లాక్కోకుండా భగవంతుడి గంటేస్తాడు. లేదా ఉమ్ములు ఉమ్ముతారు అక్కడ, ఒక పరీక్ష కాదు అక్కడ రకరకాల పరీక్షలు వస్తాయి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నా జేబులోంచి 116 రూపీస్ 116 కొట్టేశారు ఎవరు, నిజంగా జరిగింది ఇది. నేను చాలామంది జనాన్ని తీసుకెళ్ళాను, నా 116 పోయాయని నేను అమాయకంగా చెప్పగానే గురువుగారిలో ఏదో తప్పు ఉందండి అందుకే 116 కొట్టేశారండి, లేకపోతే మన దగ్గర పోలేదు చూసారా అన్నారు పాపం వాళ్ళు. కాదు నాయన, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు ఇలా జరుగుతుంది, కంగారేం పడకండి అంటే ఆ మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవడానికి అలా చెప్పారు అని కాశీఖండంలో చూపించిన నంబర్ కొంతమంది భక్తులు ఉంటారు. అలాగ వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఎందుకు తమాషా ఏంటో చెప్పిన మీకు, నేను అలా 116 పోగొట్టుకుని హాయిగా ఆనందంగా శివుడి దగ్గర కూర్చుని, పరమేశ్వర నీకు పేరుంది ఏమిటది, తస్కరాణాం పతయే నమః, దొంగలకి నాయకుడు అని పేరు ఆయనకి తెలుసుగా, శివుడికి తస్కరాణాం పతయే నమః అని అని ఒక దండం పెట్టా. తీరా గంగానదీ తీరంలో కాసే పురాణం చెప్పి ఆశ్రమానికి రాగానే నెల్లూరులో ఉంది ఒక ఆవిడ, ఆవిడ పేరు కాశీరత్నం గారు, మా తడికి వాళ్ళ సుబ్బారావు గారికి వియ్యపురాలు. నిన్న మొన్న బాలకృష్ణ గారు వచ్చారు కదా శిష్యుడు యాత్రకి తీసుకెళ్ళి, ఆయన ఆయనకి ఆవిడకి కూడా వియ్యపురాలు. కాశీరత్నం గారు వచ్చి, గురువుగారు నాకు మీరంటే ఏమిటో తెలియని అభిమానం, ఆవిడ నా మొహం అదే కాశీ వచ్చాక చూడటమే, నేను చెబుతున్న కాశీఖండం విని పులకించిపోయి నేను ఒక వస్తువు మీకు ఇస్తాను కాదంటే ఒట్టింది ఆవిడ. ఆవిడ పేరు కాశీరత్నం, అది కాశీ. నేను ఇప్పుడు ఎలా అంటాను కాదని, సరేనమ్మన్నాను. ఒక ఉంగరం పట్టుకొచ్చి వెలుగు పెట్టేసింది ఆవిడ, రత్నంతో కూడిన ఉంగరం కాశీరత్నం గారు కాశీలో ఇచ్చారు 116 పోయాను 2 గంటల తర్వాత. ఆవిడ హాయిగా నెల్లూరులో ఉన్నారు, ఆవిడ పేరు మంచికంటి కాశీరత్నం గారు. కావాలంటే గురువుగారు చెప్పింది నిజమా కదా అని అడగండి, కొంతమంది అది కూడా నమ్మరేమో మరి అందుకే చెప్పాల్సి వస్తుంది. మా బాలకృష్ణ గారు, సరే సుబ్బారావు గారు అందరూ ఆ రోజులో ఉన్నారు 98లో. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, భగవంతుడే తీసుకెళ్ళాడు అనుగ్రహిస్తాడు అనుకుంటే 116 పోతే 10,000 116 తిరిగి వస్తాయి మీకు. ఈ డబ్బు గురించి ఆలోచించకండి, ఈ రకమైనటువంటి జుగుప్సాకరమైన ఆలోచనే చేయకూడదు. పరమాత్ముడు మనల్ని పరీక్షిస్తున్నాడు, ఇక్కడ మనం పరీక్షకు నెగ్గాలి. నువ్వు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఇంకా భక్తితో నిన్ను పట్టుకుంటామన్నామా, కాశీ నుంచి మనం బయటికి రాం. ఇలా చిక్కులు పెట్టే ఆయన పేరేమిటి, సంభ్రముడు. మొదట ఆయన సంభ్రముడు కాశీ వెళ్ళగానే చిక్కు పెడతాడు. మనం నమ్మకంతో నువ్వెన్ని చిక్కులు పెట్టినా ఇక్కడే ఉంటామని శివుణ్ణి తలుచుకుంటే, రెండో వాడి పేరు ఉద్భ్రముడు, వాడేం చేస్తాడు, ఆ చిక్కు తొలగిస్తాడు. ఈయన చిక్కు పెడతాడు, ఆయన చిక్కు తొలగిస్తాడు. ఈ చిక్కు తొలగి లక్క కలగాలంటే ఈ చిక్కులు పెట్టిన దానికి మనం భయపడకుండా చిక్కుకోకుండా పరమేశ్వరుని గట్టిగా నమ్ముకోవాలి, మేము ఇక్కడే ఉంటాం అనుకోవాలి. అందువల్ల చిక్కు పెట్టి చిక్కు తొలగించే వాళ్ళు ఇద్దరు ఎవరన్నమాట, సంభ్రమ ఉద్భ్రమ. ఇది కాక ఇంకో ఇద్దరు ఉంటారు అక్కడ, ధాత విధాత. ధాత అన్నవాడు ఏం చేస్తాడనమాట, ఏదో ఒక లోభం కలిగేలా చేస్తాడు. విధాత మళ్ళీ బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడు ఇంకొంచెం తేలిగ్గా చెబుతాను, కాశీలో ఎవరో ఒక ఆవిడ అక్కడ పరుసు మర్చిపోతుంది మన కళ్ళ ముందు, లేదా ఎవరో ఒక మహానుభావుడు అక్కడ ఉంగరం మర్చిపోతాడు. ఎప్పుడు ఎవరికి పొరపాటును చూపించనాయన నవరత్నాల ఉంగరం ఇదిగో చూడండి అని పరిశీలనకి ఇస్తాడు, పక్కవాడి చేతిలో పెడతాడు. అంటే మనం ఏం చేయాలి అప్పుడు, ఎవరో పరుసు వదిలేశారు, ఈ పరుసు ఐశ్వర్యమధ్యాన్ని పట్టుకుపోతామో లేదో అని పరీక్షిస్తాట ధాత. పరుల యొక్క సొమ్ము కాశీలో అపహరిస్తాడా లేదా, ఫ్రీగా దొరికిందని ఫినాయిల్ తాగుతాడా లేదా అని పరీక్షిస్తాడు. అక్కడ పరుసు కనపడినా, ఎవడైనా ఉంగరం ఇచ్చినా, ఇటువంటి వస్తువుల లోభంలో పడ్డామా, ఇంకా సర్వభ్రష్టత్వం. అది వెతికి పట్టుకుని ఎవరికో వాళ్ళకి అందజేయాలి. ఎవరు దొరకకపోతే గుడి దేవస్థానం యొక్క మేనేజ్మెంట్కి ఇచ్చేస్తే మన పేరు రాసిస్తే అది ఎక్కడికి వెళ్ళదు, వాళ్ళకి అందేస్తుంది. అందులో దాత వస్తువు దొరికేలా చేసి ఈ వస్తు వ్యామోహంతో మనం దాన్ని పట్టుకుపోతామా లేదా అని చూస్తాడనమాట. ఏదో 10 రూపాయలు 20 రూపాయలు అంటే అనుకోండి, ఒక 2000 రూపాయల కట్టలు ఒక 10 కనపడితే ఆ 2000 రూపాయల కట్టలు 10 అలాగ వదిలేసి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక కట్ట అంటే 2 లక్షలు కదా, 10 కట్టలు అంటే 20 లక్షలు. 20 లక్షలు కాశీ వచ్చాం 20 లక్షలు అని లొట్టలు వేసామా, ఇంకా మనకి శిక్షలు తప్పవు, లక్షలు పోయి శిక్షలు వస్తాయి. ఎన్ని కబుర్లు చెప్పినా ఏదో మీలాంటి మహానుభావులు బంగారాన్ని మట్టిని సమానంగా చూసే ఉత్తమోత్తములు ఎవరినైనా పక్కన పెడితే చూస్తూ 20 లక్షలు 20 లక్షలు ఎవడ వదులుతాయండి బంగారం లాంటి డబ్బుని? అక్కడ చేయించాలి దాన్ని, భగవంతుడే పరీక్ష పెడతాట, డబ్బు పడేస్తాడు మన దగ్గర అన్నమాట. అక్కడ లొంగకుండా ఉంటే దాన్ని తీసుకెళ్ళి వాడికి అప్పగించామా? అప్పుడు రెండోవాడు విధాత, ఐసర మధ్య పరుల ద్రవ్యం పూచిక పుల్లలా చూసావు, వానర్లకి అప్పగించావు, ఇక నీకే శిక్ష లేదు, నువ్వు శాశ్వతంగా కాశీలో ఉంటావు అని దీవిస్తాడు. ఇలా లోభం ఇచ్చి ఆ లోభంలోంచి మనం బయటకు వస్తే మనల్ని అనుగ్రహించి కాశీవాసం వచ్చేలా చేసేవారు దాత విధాత. ఈ నలుగురు నిత్యం పరీక్షిస్తారు అని శివుడు చెప్పాట అగస్త్యునికి ఎప్పుడో. అది ఇప్పుడు అగస్త్యునికి గుర్తొచ్చింది. ఏం లాభం? నన్ను కూడా పరీక్షిస్తారా అనుకున్నాను, నన్నే కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత పద్మాగర్ గారినైనా పరీక్షిస్తారని అర్థమైపోయింది. ఆయనంటే బయటపడ్డాడు, నేను బయటపడలేకపోయా అనుకున్నాడు పాపం అగస్త్యుడు. అనుకుని భార్యా సమేతంగా చాలా బాధపడ్డాడు. ముందుగా ఊరు వదిలిపెట్టి వింశపర్వతం దగ్గరికి వెళ్ళడానికి ముందుగా మణికర్ణ్యాం సమాప్లుత్య దృష్ట్వా విశ్వేశ్వరం విభుం, మణికర్ణికా ఘట్టం దగ్గరికి వెళ్ళాడు. విశ్వేశ్వరుణ్ణి భక్తితో పూజించాడు. మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి పూజించి దండపాణిం సమభ్యర్చ. దండపాణి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక యక్షుడు, చాలా గొప్పవాడు ఆయన. ఈ యక్షుడికి దండపాణి అనే పేరుతో కర్రిచ్చి కాశీక్షేత్రాన్ని అదుపులో పెట్టన్నాడు శివుడు. ఆయనకి స్థూలకేశుడు అని కూడా పేరు. ఇప్పటికి కూడా మీకు కాశీలో విశ్వేశ్వరుడు ఆలయానికి ఎదురుగుండా ఉంటాడు ఆయన, చూడండి. అక్కడికి వెళితే మీకు చూపిస్తారు దండపాణిని. దండపాణి అసలు పేరు స్థూలకేశుడు, యక్షుడు. ఆయనే శివక్షేత్రానికి కాశీకి ఒక కర్ర పట్టుకుని అజమాయిషి చేస్తాడు, కర్రపెత్తనం చేసి ఆయన కర్రపెత్తనం చేస్తాడు కనుక దండపాణి అంటారు. కర్ర పుచ్చుకుని ఏ అలా కూర్చోండి, ఇలా కూర్చోండి, ఇక్కడ ఉమ్మకండి, ఈ పని చేయకండి అని పురమాయిస్తారు చూసారా, వీళ్ళని దండపాణి అంటారు. అలాంటి దండపాణికి నమస్కరించాడు. కాలరాజం సమాగత, కాలరాజు కాలభైరవుడి దగ్గరికి వెళ్ళాడు. కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమన్నాడు తెలుసుకోవాలిగా, రేపటి కాలం దాకా ఎదురు చూద్దాం, మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహీయా.